ఓం నమః శివాయ. హాయ్ పిల్లలు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పండగ వచ్చిందనుకోండి. పండగ వస్తే ఇంట్లో మీరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సో ఒకళ్ళకి పులిహోర అంటే ఇష్టం, ఒకళ్ళకి దధ్యోజనం అంటే ఇష్టం, ఇంకొకరికి పరమన్నం అంటే ఇష్టం. ముగ్గురు అమ్మకేమో నువ్వు ఇప్పుడు పులిహోరే చేయాలని ఒకళ్ళు, దద్దోజనమే చేయాలని ఒకళ్ళు, పరమన్నమే చేయాలని ఒకళ్ళు గొడవ పెడుతున్నారు ముందు రోజు రాత్రి అన్నమాట. సో అమ్మంది పర్లేదులేండి, పొద్దున్న రేపు ఏదో ఒకటి నేను చేస్తాను అని చెప్పి ముగ్గురికి కావలసినట్టుగా ఆ మూడు రకాలు చేసి పెట్టింది అమ్మ. చేసి పెడితే ఎవరికి వాళ్ళు భలే హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా ఇష్టంగా తిని వాళ్ళ కడుపు నింపుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ మూడిట్లోని వాడిందేంటి? రైస్ కదా, బియ్యమే వాడింది అమ్మ. సో ఆ బియ్యంతోనే దధ్యోజనం చేసింది, దానితోనే పులిహోర చేసింది, దానితోనే పరమన్నం కూడా చేసింది. కానీ మూడిటికి మూడు రకాల టేస్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క టేస్ట్ ఉంది. సో ఎవరి టేస్ట్కి తగినట్టుగా వాళ్ళకి చేసి పెట్టింది. కానీ ఫైనల్ ప్రయోజనం ఏంటి దీనికి? వాళ్ళకి నచ్చిన పదార్థం తింటే వాళ్ళు కడుపు నిండా కొంచెం ఎక్కువ తింటారు, ఒక రెండు ముద్దలు ఎక్కువ తింటారు అని తల్లి తాపత్రయం కదా. సో దీంతో అంటే దీంతో కరెక్ట్ కంపారిజన్ కాదు, కానీ మీరు మామూలుగా దేవుడి గురించి ఆలోచించండి. మనకి మీరు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు చాలామంది పర్టికులర్గా అదర్ రిలీజియన్స్ వాళ్ళు, నాన్ హిందూస్ ఉంటారు కదా. వాళ్ళు క్రిస్టియన్స్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ముస్లిమ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే చాలామంది కమెంట్ చేస్తారు మీ దగ్గర ఇంతమంది దేవుళ్ళేంటో, ఇంతమంది అసలు మీ దేవుడు ఎవరో మీకే తెలీదు. ఒకసారేమో రాముడిలా పూజిస్తారు, ఒకసారి కృష్ణుడిలా పూజిస్తారు, ఇంకోసారి ఇంకొకళ్ళ పూజిస్తారు, అమ్మవారు అంటారు, ఇలా రకరకాలుగా మన గురించి అంటారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే అనాలజీ మీరు తీసుకోండి. ఇప్పుడు దేవుడు ఏ ఫామ్లో ఉన్నా సరే ఫైనల్గా మనం ప్రే చేయడం అనేది ఇంపార్టెంట్. ఒకళ్ళకి చక్కగా ఒక లింగ రూపంలో ఉంటే దాని మీద అలాగ జలాభిషేకం చేస్తూ నమశివాయ నమశివాయ అనుకుంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. లేదా సైలెంట్గా ఆ లింగాన్ని చూస్తూ మెడిటేషన్లో కూర్చుంటే నచ్చుతుంది. ఇంకొకళ్ళకి ఏ వెంకటేశ్వర స్వామిగానో ఒక కృష్ణుడుగానో ఒక మూర్తిని తెచ్చుకొని, అంటే ఒక ఐడల్ని తెచ్చుకొని దానికి చక్కగా డెకరేట్ చేసి మంచి పువ్వులు పెట్టి కాళ్ళకి చక్కగా పారాని పెట్టి మంచి బొట్టు పెట్టి ఇవన్నీ చేసి డెకరేట్ చేస్తే అది కూడా ఒక కైండ్ ఆఫ్ పూజ. ఇంకొకళ్ళు ఉంటారు, నేను పూర్తి నియమనిష్టలతో ఒక 40 డేస్ మండల దీక్ష తీసుకుంటాను అంటారు వాళ్ళు. అంటే ఒక అయ్యప్ప స్వామి మాల వేయడం కానీ, ఒక గోవింద మాల వేయడం కానీ, ఆ 40 రోజుల పాటు బాగా స్ట్రిక్ట్గా ఉండి అన్నీ చక్కగా పాటిస్తూ మైండ్ని బాడీని కూడా పరిశుద్ధంగా చేసుకుంటారు అన్నమాట. అంటే దే విల్ క్లియర్ ఆల్ ద వేస్టేజెస్ ఫ్రమ్ ద బాడీ అండ్ ఫ్రమ్ ద మైండ్. సో ఇదొక పద్ధతి. ఇలా మనకి ఇవే కాదు, ఇప్పుడు మనం అనుకున్న 1-2 ఎగ్జాంపుల్స్, ఇలా ఎన్నో రకాల ఫామ్స్ ఉన్నాయి దేవుణ్ణి మనం ఆరాధించటానికి. సో ఒక్కొక్కళ్ళ మెంటాలిటీకి తగినట్టుగా వాళ్ళు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి? దేవుడి గురించి ధ్యానించడం, దేవుణ్ణి మన మనస్సులో నిలుపుకోవడం, మనం మంచి మార్గంలో అంటే దేవుడు చూపించిన మార్గంలో నడవటం. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు అమ్మ పరమన్నం చేసింది, పులిహోర చేసింది, దద్దోజనం చేసింది అనుకున్నాం కదా. అలా కాకుండా పక్కింట్లో ఒక అమ్మ ఉంది, మా ఇంట్లో ఓన్లీ బ్రెడ్ ఉంటుంది, నీకు నచ్చితే తిను లేకపోతే సావు అని చెప్తుంది. అప్పుడు ఆ కొడుకు ఏం చేస్తాడు? ఆకలేస్తుంది కాబట్టి నీకు పండగ పబ్బం అని సంబంధం లేకుండా అమ్మ బ్రెడ్డే పెడుతుంది, 3 పూట్లా బ్రెడ్డే పెడుతుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా బ్రెడ్డే తినాలి, సండే లేదు మండే లేదు బ్రెడ్డే తినాలి. అప్పుడు ఏం చేస్తాడు? తినాలని మనసు రాదు కానీ ఏదో తప్పని పరిస్థితుల్లో కడుపు నింపుకోవడం కోసం తింటాడు. సో వాళ్ళు ఆనందం ఉందా? లేదు. 4 పీసులు తినగలిగే కెపాసిటీ ఉన్నాడు కూడా 2 బ్రెడ్ స్లైసులు తినేసి ఇంకా చాలే ఎంతకని ఇదే 3 పూట్లా తింటామని అనుకుంటాడు. ఎందుకు? నీకు కడుపుకి ఆకలి తెలుస్తుంది కానీ మనసుకి వెరైటీ కావాలి. ఎప్పుడైనా అంతే కదా, ఒక్కొక్కరికి ఒక్కో వెరైటీ నచ్చుతుంది. ఆ వెసులుబాటు మనకి హిందూయిజంలో ఉంది. ఎప్పుడు నువ్వు ఒక్కడే దేవుడు, నువ్వు ఒక్కడనే పట్టుకొని వేలాడు, పగలు లేదు రాత్రి లేదు అతని గురించే మాట్లాడు, అవే కథలు, ఆ ఒకటే పుస్తకం నీకు ఉంటుంది, ఆ పుస్తకాన్ని తిరగేసి మరగేసి ముందుకి వెనక్కి అదే చదివి తగలాడు అని అంటే అది నీ దౌర్భాగ్యం, అది నీకు అంత ఫెసిలిటీ లేదు కాబట్టి అంటే మనం వేరే వాళ్ళని కించపరచాలని కాదు, వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఏదో చేసుకుంటే చేసుకొని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఏమీ లేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నోడు బాగా ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి నీకేంటి కర్మ ఎంత ఉందేంటి నీకు అని అన్నట్టుగా ఉంది. మిగతా రిలీజియన్స్ వచ్చి మనల్ని కమెంట్ చేయడం అనేది, ఏమీ లేని ఒక పేదవాడు ఒక రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు ఒక జత చెప్పులు తప్ప ఏమీ లేవు, వాడేమో ఒక రిచ్ ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, వాడి దగ్గరికి వచ్చి ఏంట్రా నీకు చూస్తే ఒక 50 జతల బట్టలు ఉన్నాయి, ఒక 40 జతల షూస్ ఉన్నాయి, 3 పూట్ల రకరకాలు తినడానికి, ఏంట్రా ఇది చిరాకు చిరాకుగా ఉంది అన్నాడు అనుకో, అది ఎంత పెద్ద జోక్ కదా. అలాగే మిగిలిన రిలీజియన్స్ ఎవరైనా సరే హిందూయిజం గురించి వచ్చి మాట్లాడినా కూడా అలాంటిదే. ఇది మీకు నేను ఇంత పర్టికులర్గా ఇప్పుడు రామాయణం ఆపి మరీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు బయట చూస్తుంటే సొసైటీలో చాలా ఎక్కువగా దీని గురించి డిస్కషన్స్ అవి సాగుతున్నాయి. పిల్లల్నే టార్గెట్ చేస్తారు, ఎందుకంటే చిన్నపిల్లల మైండ్స్ ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కనుక వాళ్ళని టార్గెట్ చేసి చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ మన దేవతల మీద మన కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్ మీద అన్నింటి మీద ఒక ఎవర్షన్ వచ్చేలాగా క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఆ దీనిలో ఎప్పుడు పడిపోకండి, ఆ వలలో ఎప్పుడు చిక్కుకోవద్దు. వీ షుడ్ బి ప్రౌడ్ దట్ వీ హ్యావ్ ఎ వెరీ రిచ్ హెరిటేజ్, అది ఎప్పుడు మర్చిపోకండి. వీఆర్ వెరీ రిచ్ కల్చర్ వైజ్, డబ్బులు ఇవన్నీ పాయింట్ కాదు, కల్చర్ వైజ్ వీఆర్ వెరీ 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 రిచ్. కాబట్టి ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్, దానికి తగినట్టుగా దానిలో బ్రతకడానికి ఇష్టపడండి. అంతేగాని పక్కన వాళ్ళని చూసి మనం ఊరికే వాతలు పెట్టేసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అసలు హిందూయిజం అనేది రిలిజియనే కాదు, హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. మీకు ఇంతకు ముందు కూడా నేను ఇది చెప్పాను, బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ చెప్తున్నాను, హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. ఒక మనిషి కరెక్ట్గా, ఒక మనిషి మనిషిలా బ్రతకడం ఎలా, మనిషి మళ్ళీ దేవుడి దగ్గరికి చేరటం ఎలా, ముక్తిని పొందటం ఎలా, ఇవన్నింటికి ఒక వే ఆఫ్ లైఫ్ ఉంది, ఆ రకంగా నువ్వు బ్రతకాలి. అదే యోగాలో అష్టాంగ నియమాలని చెప్తారు, అందులో యమ నియమాలని ఫస్ట్ ఉంటాయి. అంటే నీ వే ఆఫ్ లైఫ్ నువ్వు ముందు మార్చుకోవాలి. అంటే టైంకి నిద్ర లేవటం, మితంగా భుజించటం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, ఏ ప్రాణిని హింసించకుండా ఉండటం, ఇలాంటి చాలా రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో అయితే ఆటోమేటిక్గా నువ్వు కరెక్ట్ రూట్లో వెళ్తావు, నీ బాడీ దానికి ట్యూన్ అయి ఉంటుంది, నీ మైండ్ దానికి ట్యూన్ అయి ఉంటుంది. కాబట్టి యూ కెన్ సీ గాడ్, నువ్వు దేవుడి దగ్గరికి రీచ్ అవ్వడానికి నీకు ఇవన్నీ మార్గాలు. సో దిస్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. అంతేగాని హిందూయిజం అనేది ఒక రిలీజియన్ కాదు అసలు. ఇలా ఒక మనిషి అనేవాడు ఇలాగే బ్రతకాలి, ఇదే అంటే హిందూయిజం ఈజ్ నథింగ్ బట్ మానవత్వమే, అంటే హ్యూమన్ రిలీజియన్ అనమాట. మనిషి అనేవాడు ఇలాగే బ్రతకాలి. తర్వాత పుట్టగొడుగుల్లాగా ఆ సైడ్ నుంచి ఒక స్టెమ్ము, ఈ సైడ్ నుంచి ఒక స్టెమ్ము, రకరకాల రిలీజియన్స్ వచ్చాయి, ఓకే, మనం అదేమీ కమెంట్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనకి రిలీజియస్ టాలరెన్స్ ఉంది అంటాం, ఎందుకు, మనం అన్నింట్లోని దేవుడినే చూస్తాం కనుక. వాళ్ళకి అది లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కమెంట్ చేయొచ్చు. కానీ ఇందులో ఉన్న గొప్పవాడు వెళ్ళి మురుక్కోపంలో పడాలనుకోవడం అనేది ఫూలిష్నెస్ అవుతుంది కదా. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, స్కూల్లో ఫ్రెండ్స్ కానీ, కాలేజీలో ఫ్రెండ్స్ కానీ, మన పక్కింట్లో కానీ, మన చుట్టాల్లో కొంతమంది రకరకాలుగా కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తే, మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. దేన్ని తప్పు అని అనట్లేదు, దేన్ని కరెక్ట్ అనట్లేదు. రీడ్ 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 అండ్ రీడ్, రకరకాల బుక్స్ చదవండి. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో చక్కగా కావలసినంత ఇన్ఫర్మేషన్ మనకి అందుబాటులో ఉంది. మీరు ఏ రకమైన బుక్ చదవాలనుకున్నా కూడా మీకు అవైలబుల్గా ఉంది. అలాగని చెత్త చెత్త ఎవరెవరో ఆథర్స్ ఏది పడితే అది రాసింది తీసుకోవద్దు. స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, వాల్మీకి రామాయణం తీసుకోండి, లేకపోతే పోతన భాగవతం తీసుకోండి, వేదవ్యాస మహర్షి రాసిన బుక్స్ తీసుకోండి. ఏ రకమైనదైనా ఒరిజినల్ బుక్ మనం తీసుకొని దాని తెలుగు అనువాదం కానీ ఇంగ్లీష్ అనువాదం కానీ మనకి ఏది అర్థమైతే అది చదవండి. వివేకానంద బుక్స్ చదవండి, రామకృష్ణ ప్రభ అని మంచి వీక్లీ ఉంది, ఎవ్రీ చైల్డ్ కంపల్సరీగా అది చదవాలి. ఇంటికి అది సబ్స్క్రైబ్ చేసుకోండి, 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి, చాలా తక్కువ పడుతుంది, చదవండి. రకరకాల విషయాలు చదివి అప్పుడు మీకు మీరు ఒక అవగాహనకి రావాలి. కానీ ఎవరో ఏదో రెండు మాటలు చెప్పేస్తే వినేయాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఇది నేను చాలామంది పిల్లల్లో ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తున్నాను, అందువల్ల ఇది పర్టికులర్గా చెప్తున్నాను, ఓకేనా. సరే పిల్లలు, చాలా భాషను ఇచ్చేసాను కదా, సో ఇప్పుడు మనం మన కథలోకి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము, భరతుడు తన కొడుకులు ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ పట్టాభిషిక్తులను చేసి వాళ్ళకి 2 నగరాలు ఇచ్చేసి మళ్ళీ తను వెనక్కి వచ్చేసాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని పిలిచాడు. పిలిచి, తమ్ముడా నీ కొడుకులు ఉన్నారు కదా, అంగదుడు చంద్రకేతువు, ఇద్దరు అన్నమాట లక్ష్మణుడు కొడుకులు, చాలా మంచి ధర్మ అంటే ధర్మాన్ని పాటించే వాళ్ళు, మంచి బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళు రాజ్యపాలన చేయడానికి మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్. కాబట్టి వాళ్ళిద్దరి కోసం తగిన దేశాలు ఏంటనేది నువ్వు నాకు సజెస్ట్ చేయి. సో వాళ్ళిద్దరికీ ఆ దేశాలకి పట్టాభిషిక్తుల్ని చేస్తాను, హ్యాపీగా వాళ్ళ దేశాలని పాలించుకుంటూ ఉంటారు. మనం ఏ దేశం సెలెక్ట్ చేసుకున్నా సరే మిగతా రాజులకు ఎలాంటి కోపం రాకూడదు, దానివల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగకూడదు. అలాగే ఆశ్రమాలు ఉంటాయి, ఆశ్రమాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. ఎందుకంటే ఏదో కొంచెం చుట్టూ అడవి ప్రాంతం ఉన్న ఏరియాలో అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, అక్కడ ఆశ్రమం ఉంటే దాన్ని కొట్టేసి నేను బిల్డింగ్స్ కట్టేస్తాను అనకూడదు. సో దీనికి తగినట్టు చూసుకొని ఎవరికి ఎలాంటి హాని కలగని ప్లేసెస్ ఏమున్నాయో అవి చూసి చెప్పు, నేను చేస్తాను అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఆన్సర్ ఇవ్వలేదు, కానీ భరతుడు ఆన్సర్ ఇస్తున్నాడు. అన్న, కారుపద దేశం ఉంది, చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అంగదుడికి అక్కడ మనం ఒక సిటీని నిర్మిద్దాం, చంద్రకేతువుకి చంద్రకాంతపురం అనే ఒక సిటీని నిర్మింపజేద్దాం అని భరతుడు చెప్పాడు. సో ఇప్పుడు ఒక కొడుకు వెనక లక్ష్మణుడు వెళ్ళాడు, ఇంకో కొడుకు వెనక భరతుడు వెళ్ళాడు. వీళ్ళిద్దరూ కూడా అక్కడ సంవత్సరం పాటు ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళ రాజ్యానికి తిరిగి వచ్చేశారు. కొడుకులిద్దరు అక్కడ ఉండిపోయారు, భరతుడు లక్ష్మణుడు వచ్చేశారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు కాలపురుషుడు ఒక తపస్వి రూపంలో శ్రీరాముడి దగ్గరికి వచ్చాడనమాట. ఓకే, వస్తే ఆయన ఆ ద్వారం దగ్గర ఎప్పుడు లక్ష్మణుడే కదా ఉంటాడు. సో లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఒక ఇంపార్టెంట్ పని మీద ఇక్కడికి వచ్చాను, నేను వచ్చానన్న విషయం శ్రీరామచంద్ర ప్రభువుకు తెలియజేయండి, నేను బ్రహ్మదేవుని యొక్క దూతని, కాబట్టి నేను ఒక ముఖ్యమైన పని మీద ఆయన్ని కలవడానికి వచ్చాను అని చెప్పిన వెంటనే ఈయన వెళ్ళారు, ఆయనకి చెప్పారు, చెప్పిన వెంటనే ఆయన తీసుకురమ్మన్నారు ఆయన్ని. అప్పుడు ఆయన వచ్చాడు. కాలపురుషుడు చాలా మహా తేజస్సుతో వెలిగిపోతున్నాడు అనమాట ఆయన. సో ఏంటి స్వామి చెప్పండి అని అడిగారు శ్రీరాముడు. అడిగితే అప్పుడు ఆయన అన్నారు, ప్రభు నేను ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కాబట్టి మనిద్దరం ఏకాంతంలో మాట్లాడుకోవాలి, మన కాన్వర్జేషన్ ఎవరైనా విన్నా వాళ్ళు చూసినా నువ్వు వాళ్ళని చంపేయాలి. సో అప్పుడైతేనే ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటేనే నేను చెప్తాను, లేకపోతే చెప్పను అన్నాడు. అలాగే అని చెప్పి రాముడు లక్ష్మణ్ని పిలిచి చెప్పాడనమాట, అక్కడ ద్వారం దగ్గర ఉన్నవాడిని నువ్వు పంపించే, నువ్వు ద్వారం దగ్గర నిల్చో, ఈ ఋషికి నాకు మధ్య పర్సనల్గా కాన్వర్జేషన్ జరుగుతుంది, ఎవరైనా దాన్ని విన్నా చూసినా నేను వాళ్ళని చంపేస్తాను అని చెప్పాడు. సరే అని లక్ష్మణుడు వెళ్ళి ద్వారం దగ్గర నిల్చున్నాడు. అప్పుడు కాలపురుషుడు మాట్లాడుతున్నాడనమాట, ప్రభు పూర్వజన్మలో నేను ఆ బ్రహ్మదేవుడు పుట్టినప్పుడే నీ మాయ ద్వారా నేను కూడా పుట్టాను, నేను కాలపురుషుడిని, అంటే నీకు నేను కొడుకునవుతాను, బ్రహ్మదేవుడు నీతో ఈ విషయం చెప్పమన్నారు. ఏంటంటే నువ్వు నీ లోకానికి చేరాల్సిన సమయం ఆసన్నమైనది, అంటే వైకుంఠానికి చేరవలసిన సమయం అనమాట. సో దాని అర్థం ఏంటి, రాముడు తన అవతారాన్ని చాలించాలన్నమాట ఇక ముందు. ఇంతకుముందు రావణాసురుడు వల్ల అందరూ ఎన్నో రకాల బాధలు పడుతూ ఉంటే అందరూ వచ్చి నిన్ను వేడుకుంటే అప్పుడు నువ్వు సరే నేను రక్షిస్తాను అతన్ని చంపుతాను అని చెప్పావు, దాంతోపాటుగా మానవ అవతారంలోనే నేను ఎన్నో సంవత్సరాలు నేను అక్కడ రాజ్యపాలన చేసి, అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది లోకానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి వస్తానని నువ్వు వెళ్ళావు, నువ్వు అనుకున్న పనులన్నీ అయిపోయాయి, కాబట్టి ఇప్పుడు నువ్వు వెనక్కి వచ్చి మా అందరినీ పరిపాలించాల్సిన టైం అయ్యింది అని బ్రహ్మదేవుడు పిలిచాడు. రాముడు ఇంతవరకు ఎప్పుడూ తాను విష్ణుమూర్తినని ఎక్కడా అనలేదు, మీకు తెలుసు కదా, కానీ ఇప్పుడు కాలపురుషుడితో అంటున్నాడు. బ్రహ్మదేవుడు చెప్పిన సందేశం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది, నేను ఇక్కడికి వచ్చి అన్ని పనులు చెయ్యాలన్నదే నా అవతార లక్ష్యం, అది వచ్చాను చేసేసాను, కాబట్టి ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికే, అంటే మళ్ళీ వైకుంఠానికే చేరుకుంటాను, ఇంతకుముందు నేను నా మనస్సులో ఇలా అనుకుంటున్నాను, ఆ రకంగానే బ్రహ్మదేవుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు, సో వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోవడం గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏం లేదు, సో నేను వెంటనే వచ్చేస్తాను అని అన్నారన్నమాట. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా దుర్వాస మహర్షి రాముణ్ణి దర్శించడానికి అదే టైంలో అక్కడికి వచ్చారు. వస్తే అక్కడ లక్ష్మణుడు నిల్చున్నాడు కదా, ఆయనకి చెప్పారు, నేను అర్జెంటుగా శ్రీరామచంద్రుని దర్శనం చేయాలి, లేకపోతే నా కార్యానికి భంగం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మీరు వచ్చిన పనేంటి మహర్షి, ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేయగలను చెప్పండి, ఎందుకంటే రామచంద్ర ప్రభు మంచి పనిలో ఉన్నారు, ఒక్క క్షణకాలం వెయిట్ చేయండి అని. అన్న వెంటనే దుర్వాస మహర్షికి అసలే కోపం ఎక్కువ, ఆయన కోపంతో అసలు చూపులతోనే కాల్ చేస్తాడేమో అన్నట్టుగా చూసి, సౌమిత్రి వెళ్ళి వెంటనే నా రాక్ గురించి శ్రీరాముడికి చెప్తావా చెప్పవా, ఈ విధంగా చేయలేదనుకో నిన్ను రాముణ్ణి భరతుడిని అంతేకాదు మీ వంశం మొత్తాన్ని శపించేస్తాను, నేను ఈ కోపాన్ని అంచుకోను అని అన్నాడు. అయితే లక్ష్మణుడు ఆలోచిస్తున్నాడు, లోపలికి వెళ్తే రాముడు చంపేస్తానని చెప్పాడు, వెళ్ళకపోతే ఈయన వంశాన్నే నాశనం చేస్తాను అంటున్నాడు, సో వంశం నాశనం అవడం కన్నా నేనొక్కడిని చచ్చిపోవడమే మంచిది కదా అని లక్ష్మణుడు ఆలోచించాడు. ఆలోచించి వెంటనే అక్కడికి వెళ్ళాడు అన్నమాట. లక్ష్మణుడు లోపలికి వెళ్తే ఆయన మాటలు విన్న వెంటనే రాముడు కాలపురుషుడిని పంపించేశాడు అన్నమాట. పంపించేసి వెంటనే ఏంటి విషయం అంటే ఇలా దుర్వాస మహర్షి వచ్చారు, ఇలా అర్జెంట్ అంటున్నారంటే సరే ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి స్వామి ఏంటి కావాలి అని అడిగితే, చూడు శ్రీరామ నేను నిరాహారంగా చేసిన 1000 సంవత్సరాల తపస్సు నేటితో ముగిసింది, అంటే ఫుడ్ లేకుండా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన దుర్వాస మహర్షి, సో ఈ రోజుతో అది ముగిసింది, నాకు చాలా ఆకలేస్తుంది కాబట్టి మీ దగ్గర రెడీగా ఉన్న భోజనాన్ని నేను తింటాను అన్నాడు. అన్న వెంటనే రామచంద్ర ప్రభు అయ్యా అంతకన్నా కావాల్సింది ఏముందని చెప్పి వెంటనే మంచి భోజనం పెట్టించాడు అనమాట ఆయనకి. ఆయన అవన్నీ తిని చక్కగా ఆశీర్వదించేసి మళ్ళీ తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అయితే ఇలా వెళ్ళిపోయిన తర్వాత రాముడు కాలపురుషుడు మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని కొంచెం దిగులు పడుతూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే భరతుడు లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా ఇంకా అవతారం పరిసమాప్తి చేయాల్సిందే కదా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయనలో పార్ట్సే, వాళ్ళే వచ్చి ఇక్కడ అన్నదమ్ములుగా పుట్టారు, సో మళ్ళీ అందరూ చనిపోవాల్సిందే కదా, సరే అవతారం ముగించాల్సిన సమయం వచ్చింది అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు ఆయన. అయితే ఈ పరిస్థితుల్లో లక్ష్మణుడు మాత్రం ఎక్కువగా టెన్షన్ లేకుండా ఉన్నాడు. ఎందుకు, తనకి ముందే ఒకసారి సుమంత్రుడు చెప్పాడు మీకు గుర్తుందా ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది అని చెప్పి, కాబట్టి ఎప్పటికైనా ఈ సిచ్యుయేషన్స్ తప్పవని తనకు తెలుసు కాబట్టి తను అన్నయ్య దగ్గరికి వెళ్ళి, మహారాజా పూర్వజన్మలో చేసుకున్న మన కర్మల ఫలితంగా రకరకాలుగా జరుగుతాయి కాబట్టి నేను మీ దగ్గరకు వస్తే మీరు చంపుతానని మీరు అన్నారు కాబట్టి ఆ ప్రతిజ్ఞకి భంగం కలిగించకుండా మీరు నన్ను శిక్షించండి, ఎందుకంటే ప్రతిజ్ఞాభంగం చేస్తే నరకం ప్రాప్తిస్తుంది కాబట్టి మీకు నా మీద ప్రేమాదిరాభమానాలు ఏమైనా ఉంటే మీరు ఏమాత్రం డౌట్ పడకుండా నన్ను పనిష్ చేయండి, దానివల్ల మీరు చక్కగా ధర్మం పాటించిన వారు అవుతారు అనేసరికి రాముడు చలించిపోయాడు అనమాట. లక్ష్మణుని చంపడం అంటే ఏం చిన్న విషయం కాదు కదా. అప్పుడు రాముడు ఏం చేశాడంటే మొత్తం వాళ్ళ గురువుల్ని పురోహితుల్ని అందరినీ పిలిపించి జరిగిన విషయం అంతా చెప్పాడు. అంటే ఇప్పుడు లక్ష్మణుణ్ణి చంపాలి కదా, దానికి ఏంటి సొల్యూషను అని పిలిచాడు. పిలిస్తే అప్పుడు వశిష్ఠ మహర్షి మాట్లాడుతున్నారు, రామా నీ అవతార సమాప్తి గురించి లక్ష్మణుడితో నీకు వచ్చే ఎడబాటు గురించి ఇవన్నీ నేను దివ్య దృష్టితో చూశాను కాబట్టి నువ్వు ఈ లక్ష్మణ స్వామిని పరిత్యజించు, ధర్మానికి ఎప్పుడు హాని కలగకూడదు, నువ్వు ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి అలా చెయ్యి అని చెప్తే నిండు సభలో అందరూ ఉన్నప్పుడు లక్ష్మణుడితో చెప్పాడనమాట, సౌమిత్రి నేను నిన్ను పరిత్యజిస్తున్నాను, ధర్మానికి హాని జరగకూడదు కనుక, సో మంచి వాళ్ళ దృష్టిలో అంటే సత్పురుషులు అంటారే అలాంటి వాళ్ళ దృష్టిలో పరిత్యజించడం అంటే చంపడంతో సమానమే, రెండు ఈక్వలే, నేను చంపుతానని మాట ఇచ్చాను కదా కానీ నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అంటే నీకు నాకు కటీఫ్ అనమాట, సో నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అంటే నిన్ను చంపేసినంత పాపమే కాబట్టి రెండు ఈక్వలే కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అన్న వెంటనే లక్ష్మణుడు జలజలా కన్నీరు కార్చాడు అనమాట. ఎంతో దిగులు వచ్చేసింది, ఎందుకంటే ఎంత ముందుగా తెలిసినా కూడా తన అన్నయ్య తన్ని విడిచిపెట్టేస్తున్నాడంటే అది తను అసలు తట్టుకోలేకపోయాడు కదా, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన ఇంటికి కూడా తను వెళ్ళలేదు, అట్నుంచటే సరయూ నదీ తీరానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆచమించి నమస్కరించి ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకొని తన ప్రాణవాయువుని నిరోధించాడు. సో పైనుంచి దేవతలు ఋషులు వీళ్ళందరూ కూడా పూలవృష్టి కురిపించారు లక్ష్మణుడి మీద. అప్పుడు తన బాడీతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపించకుండా సడన్గా మాయమైపోయాడు అనమాట. అప్పుడు ఇంద్రుడు ఆయన్ని స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. ఆయన ఏంటి, విష్ణు మహావిష్ణువు యొక్క చతుర్థ అంశ, అంటే 1/4 ఆఫ్ దట్ అంశ అనమాట విష్ణు అంశ. సో ఆయన వచ్చారని తెలియగానే దేవతలందరూ ఎంతో సంతోషించి చక్కగా ఆయన్ని పూజించారు. అక్కడ లక్ష్మణుడు లేకపోయేసరికి రాముడు చాలా దుఃఖానికి లోనైపోయాడు. వెంటనే తన మంత్రులు పురోహితులు వీళ్ళందరితో చెప్తున్నాడు, భరతుడికి నేడే అయోధ్యకు పట్టాభిషిక్తుడిని చేసేస్తాను, చేసేసి నేను మహాప్రస్థానానికి అడవులకు వెళ్ళిపోతాను కాబట్టి వెంటనే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చెయ్యండి, లక్ష్మణుడి మార్గాన్ని నేను అనుసరించి వెళ్ళిపోతాను అని అన్నారు. అన్న వెంటనే ఇంక అందరూ షాక్ అయిపోయి ఉండిపోయారు. అంటే రాముడు వెళ్ళిపోతాడు, ఇంక రాముడు కూడా ఉండడు అన్నమాట. భరతుడు అయితే ఇంకా షాక్ అయిపోయాడు. అప్పుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం తన తల్లి అడిగింది చూడు ఇక్కడ రాజుని చేయమని. మళ్ళీ ఇప్పుడు రాముడు కూడా అదే మాట అంటున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, మహాప్రభు నువ్వు లేకపోతే నాకు స్వర్గలోక సుఖాలు కూడా నాకు నచ్చవు, ఇంక ఈ బోడి రాజ్యం ఎంత నాకు. నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను, నువ్వు చక్కగా కుశలవుల్ని చక్కగా పట్టాభిషక్తుల్ని చెయ్యు. కోసల దేశంలో దక్షిణ భాగాన్ని కుశుడికివ్వు, ఉత్తర భాగాన్ని లవుడికివ్వు, వాళ్ళిద్దరిని ప్రభువులుగా చెయ్యు. తర్వాత నువ్వెక్కడికి వెళ్తే మేము అక్కడికే కాబట్టి వెంటనే శత్రుఘ్నుడి దగ్గరికి కూడా నేను అర్జెంటుగా దూతలను పంపిస్తాను, శత్రుఘ్నుడు కూడా ఇక్కడికి రమ్మని పిలుస్తాను అని అన్నాడు. రాముడు ఇలా మహాప్రస్థానానికి వెళ్ళిపోతాను అని చెప్పగానే మొత్తం ఊర్లో ఉన్న పౌరులందరూ నేల మీద పడిపోయి, అంటే మంత్రులు పౌరులు వీళ్ళు వాళ్ళు కాదు, నేల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి ఉన్నారన్నమాట వాళ్ళు. అయితే అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, నాయన రామ ఇప్పుడు భూమి మీద ఇలా పడిపోయి ఉన్న వాళ్ళందరి వైపు ఒక్కసారి చూడు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకో, దానికి తగినట్టుగా నువ్వు చెయ్యి, వాళ్ళకి నచ్చని పని ఏది చెయ్యొద్దయ్యా అని చెప్పాడు. అప్పుడు రాముడు వాళ్ళందరినీ లేవనెత్తి నేనేం చేయాలో మీరే చెప్పండి అని అడిగాడు. ఎందుకంటే రాజు ప్రజల మాటలకి వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు వాళ్ళేమన్నారో తెలుసా, ఒకేసారి అందరూ ఒకే విషయం చెప్పారంట, రామ నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికే వస్తాం, మేము మా భార్య పిల్లలతో అందరితో కలిసి నిన్ను ఫాలో అవుతూ నువ్వు బ్రహ్మలోకానికి వెళ్తే బ్రహ్మలోకానికి వస్తాం, నువ్వు అడవికి వెళ్తే మేము అడవికి వస్తాం, నీకు మా మీద ఏమాత్రమైనా ప్రేమ కానీ అభిమానం కానీ ఏమైనా ఉంటే మాకు నువ్వు ఈ పర్మిషన్ ఇవ్వాలి, నువ్వు వెళ్ళే ప్లేస్ ఏదైనా పర్వాలేదు, తపోవనమైనా పర్లేదు, లేదా బాగా డేంజరస్ అడవైనా పర్లేదు, నది అయినా పర్లేదు, సముద్రం అయినా పర్లేదు, మమ్మల్ని ఇలా విడిచిపెట్టకుండా మా అందరినీ నీతో పాటే తీసుకెళ్ళి, అదే నువ్వు మాకు ఇచ్చే పెద్ద వరం, మాకు బాగా ఇష్టమైన పని కూడా అదే అని అడిగితే అంత భక్తిగా అడుగుతుంటే మా రాముడు మాత్రం కాదనగలడా, వాళ్ళ మాట తోసిపుచ్చలేక సరే అన్నాడు. తర్వాత తన కొడుకులిద్దరినీ కూడా పట్టాభిషిక్తుల్ని చేశాడు. తర్వాత పిల్లలిద్దరినీ తన ఒళ్ళోకి తీసుకొని కౌగులించుకొని ముద్దు పెట్టి అందరికీ మంచి మంచి గిఫ్ట్స్ వాళ్ళకి ఇచ్చాడనమాట. ఒక్కొక్కరికి కొన్ని వేల కొలది రథాలు, గుర్రాలు, డబ్బులు, ఇంక ఇవి అవి అని కాదు, రకరకాల రత్నాలు, ఎన్నో సంపదలు ఇవన్నీ ఇచ్చాడు వాళ్ళకి. ఇచ్చి వాళ్ళిద్దరికీ వాళ్ళ వాళ్ళ కొత్త నగరాలకి పంపించేశాడు. కొడుకులిద్దరికీ పట్టాభిషేకం కూడా జరిగిపోయింది. కుశుడికేమో కుశావతి అనే నగరాన్ని ఇచ్చాడు, లవుడికి శ్రావస్తి అనే ఒక నగరాన్ని నిర్మింపజేశాడు. ఈలోగా దూతల్ని శత్రుఘ్నుడి దగ్గరికి పంపించారు కదా, వాళ్ళు చాలా ఫాస్ట్గా ప్రయాణం ఎక్కడ ఆగకుండా వెళ్ళారనమాట, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా ఇది కాబట్టి. వెంటనే బయలుదేరి వాళ్ళు వెళ్ళి మొత్తం అసలు లక్ష్మణుణ్ణి ఇలా పరిత్యజించడం కానీ, రాముడు అవతార సమాప్తి గురించి చేసిన ప్రతిజ్ఞ కానీ, ఈ కుశలవులకు జరిగిన పట్టాభిషేకం మొత్తం డీటెయిల్డ్గా టకటక టకటక వాళ్ళు శత్రుఘ్నుడికి ఇన్ఫామ్ చేశారు. శత్రుఘ్నుడు ఇంత బ్యాడ్ న్యూస్ కదా ఇది విన్న వెంటనే తనకి ఇంకా అర్థమైపోయింది అనమాట, సో అవతార సమాప్తికి టైం అయిపోయింది అని. వెంట వెంటనే అక్కడున్న పురోహితుల్ని వాళ్ళని అందరినీ పిలిచాడు. ఇలాగ సోదరులతో పాటు తను కూడా ఇలాగ దేహత్యాగం చేయడానికి రెడీ అయ్యానని చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. చెప్పిన తర్వాత తనిద్దరు కొడుకుల్ని అక్కడ పట్టాభిషిక్తుల్ని చేశాడు. ఆ మధుర నగరానికేమో ఒక కొడుకు సుబాహు తనకు పట్టాభిషేకం చేశాడు. విదిశ అందానికి శత్రుఘూతి అని శత్రుఘాతి అని ఒక కొడుకు, ఆ కొడుకునికి అక్కడ ప్రభువుని చేశాడు. సో ఇతనికున్న రాజ్యాన్ని రెండు పార్ట్స్ చేసి, సైన్యాన్ని రెండు పార్ట్స్గా చేసి, డబ్బులు మొత్తం అన్నీ కూడా ఇద్దరికి ఈక్వల్గా పంచిచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత తాను కూడా అర్జెంటుగా బయలుదేరి అయోధ్య నగరానికి చేరుకున్నాడు. సో ఇప్పుడు అందరికన్నా ఫస్ట్ అవతార పరిసమాప్తి చేసినది సీతాదేవి ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితం. దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ లక్ష్మణుడు చేశాడు, ఇంకా మిగిలిన ముగ్గురు ఉన్నారు, వీళ్ళు ఏం చేశారనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సరేనా, బాయ్ పిల్లలు.